భద్రం కర్ణేభి శృణుయామ దేవా. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః. యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో హరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆరో శ్లోకం నుంచి చూడండి. అచింత్యమవ్యక్తమనంత రూపం. శివం ప్రశాంతమృతం బ్రహ్మయోనిం. తథాది మధ్యాంత విహీనమేకం. విభుం చిదానందమరూపమద్భుతం. ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం. త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం. ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం. సమస్త సాక్షిం తమస పరస్తాత్. అమృతత్వ స్థితిని గనక అందుకోవాలి అని అంటే తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసేటువంటి మననశీలులైనటువంటి మునులకు మాత్రమే సాధ్యమవుతుంది. అయితే ఏం చెయ్యాలి, ఏం ప్రయత్నం చేయాలి అనంటే నిర్మలము, శుద్ధము, స్వయం ప్రకాశము, ఆనంద స్వరూపము అయినటువంటి ఆత్మను తెలుసుకొని ధ్యానించాలి. అలా ధ్యానించడానికి ఆ పరమాత్మ యొక్క ఆ లక్షణాలని, కొన్ని విశేషణాలని మనం భావిస్తూ ఉండాలి. అలా మనం కనుక పరమాత్మకు సంబంధించినటువంటి విశేషాలను భావిస్తూ ఉన్నట్లయితే ఆ పరమాత్మ తత్వంలో మనం నిలబడగలుగుతాం. ఆ విధంగా నిర్గుణ ధ్యానం ఎలా చేయాలో తెలియజెప్పి, మరి నిర్గుణ ధ్యానం చేయలేనటువంటి వాళ్ళకి, మనస్సు నిలపలేనటువంటి వాళ్ళకి, పరమాత్మ మీద ఏకాగ్రత కుదరనటువంటి వాళ్ళకి, మరి జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అంటే ఏమిటో అంతగా తెలియనటువంటి వాళ్ళకి సగుణ రూప ధ్యానాన్ని కూడా చెప్పారు. అయితే ఈ సగుణ ధ్యానం ఎలా చేయాలి ఆ విషయాన్ని తెలియజేశారు. కొన్ని రకాలైనటువంటి సగుణ రూప విశేషాలని తెలియజేసి మనస్సునేమో ఆ రూపాల మీద నిలిపి, బుద్ధినేమో ఆ రూపాలకి వెనక ఉన్నటువంటి పరమాత్మ తత్వం మీద మనం నిలపాలి, ఆలోచన చేయాలి, విచారణ చేయాలి. ఆ విధంగా సగుణ ధ్యానం కనుక చేసినట్లయితే ఆ సగుణ ధ్యానం నిర్గుణ ధ్యానానికే దారితీస్తుంది. ఆ సగుణ ధ్యానం వల్ల కూడా ఆ పరమాత్మ స్థితిలో, అమృతత్వ స్థితిలో, ఆ మోక్ష స్థితిలో ఉండటానికి వీలవుతుంది. అయితే నిర్గుణోపాసన వల్ల పరమాత్మ అనుభూతి కలుగుతుంది, అయితే సగుణోపాసన వల్ల కూడా కలుగుతుందా? నిర్గుణోపాసన గొప్పదంటారు కదా, మరి సగుణోపాసన కూడా అంతే గొప్పదా? లేకపోతే దానికి దీనికి ఏమైనా తేడా ఉందా అనేటువంటి సందేహం ఎవరికైనా కలగవచ్చు. కనుక ఆ సందేహానికి సమాధానం ఏమిటో తర్వాత చెప్పబోతా ఉన్నారు. 8 చూడండి. సబ్రహ్మ సచివ సేంద్ర స్వాక్షర పరమ స్వరాట్ సయేవ విష్ణు స ప్రాణ సకాలోగ్ని స చంద్రమా సబ్రహ్మ సశివ సేంద్ర సోక్షర పరమ స్వరాట్ సయేవ విష్ణు స ప్రాణ సకాలోగ్ని స చంద్రమా బ్రహ్మ. అతడే బ్రహ్మ. ఇక్కడ ఎవరిని గురించి చెబుతున్నారు? ఇంతకుముందు శ్లోకాల్లో ఉమా సహాయం పరమేశ్వరం అని చెప్పారు కదా, అంటే శివుణ్ణి గురించి చెప్పారు, పరమశివుణ్ణి గురించి చెప్పారు కదా. అందుకని ఈ ఉపనిషత్తులో ఆ శివ సంబంధమైనటువంటి ఉపనిషత్తు అని అనుకుంటారేమనే ఉద్దేశంతో ఆ శివుడు ఎవరో కాదు, అదిగో అతడు బ్రహ్మ. స బ్రహ్మ, అతడు బ్రహ్మ. స శివ, అదే అతడు శివుడే. స ఇంద్ర, అతడు ఇంద్రుడు. సహ అక్షర, అతడు నాశనం లేనటువంటి వాడు. అక్షర, నశింపు లేనటువంటి వాడు. పరమ, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు. స్వర, స్వయం ప్రకాశమైనటువంటి వాడు. సయేవ విష్ణు, అతడే విష్ణువు. స ప్రాణ, అతడే ప్రాణం. స కాల, అతడే కాలుడు, కాలం. అగ్ని, అతడే అగ్ని. స చంద్రమా, అతడే చంద్రుడు. అంటే ఏదో ఆ శివుడి గురించి అక్కడ చెప్పాం కాబట్టి ఇదంతా శివం అనుకుంటారేమో, అదేమి లేదు. అతడే బ్రహ్మ, అతడే విష్ణువు, అతడే శివుడు, అతడే ఇంద్రుడు, అతడే చంద్రుడు, అతడే కాలుడు, అతడే అగ్నిదేవుడు, అతడే ప్రాణం, అతడే అక్షరుడు, అతడే సర్వవ్యాపకుడైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి వాడు పరమస్వరాట్. ఇలా చెప్పటం వల్ల ఉద్దేశం ఏమిటంటే సగుణం సగుణం అని అనుకుంటున్నారే, ఆ సగుణం అనేటువంటిది నిర్గుణానికే దారితీస్తుంది. నువ్వు సగుణోపాసన చేసిన, నిర్గుణోపాసన చేసినటువంటి వాళ్ళు పొందినటువంటి ఫలితాన్నే పొందుతావు. ఎప్పుడు అది కూడా కావాలి. అందుకే అంతకుముందు శ్లోకాన్ని నిన్న ఆ రకంగా చెప్పుకోవటం జరిగింది. ఏదో మనం పైపైన ఉన్నటువంటి రూపాలను చూడటం కాదు, ఆ రూపాలను చూస్తూ మనస్సు ఆ రూపాల్లో నిలిపి పరవశం చెందుతున్నప్పటికీ బుద్ధి మాత్రం రూపానికి వెనుకున్నటువంటి పరమాత్మ తత్వాన్ని గురించి విచారణ చేస్తూ ఉండాలి. అప్పుడే ఈ సగుణోపాసన నిర్గుణోపాసనగా, ఈ సగుణ ధ్యానం నిర్గుణ ధ్యానంగా అలా మారి ఆ పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుంది, ఆత్మానుభూతి కలుగుతుంది, ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, కైవల్యం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండిట్లో కూడా ఏమి తేడా లేదు అని చెప్పటం కోసమే ఇదిగో ఇక్కడ ఈ మంత్రాన్ని మనకు చెప్తూ ఉన్నారు. నిర్గుణోపాసన కనుక చేస్తే పరమాత్మ అనుభూతి కలుగుతుంది అది మాకు తెలుసు, కానీ సగుణోపాసన వల్ల కూడా అలాంటి అనుభూతే కలుగుతుందా, అలాంటి ఆత్మానుభూతే కలుగుతుందా? ఎందుకని సందేహం అని అంటే, నీవేమో ఇంతకుముందు నిర్గుణోపాసనలో కనుకైతే ఆకారం లేనటువంటి ఆ నిరాకార నిర్గుణైనటువంటి పరమాత్మను గురించి ధ్యానిస్తున్నావు కాబట్టి ఆ పరమాత్మ నేనే అనుకుంటున్నావు కాబట్టి ఆ పరమాత్మను అయిపోతున్నావు. మరి ఇక్కడేమో ఒక రూపాన్ని చూస్తున్నావు కదా, ఆ రూపాన్ని భావిస్తున్నావు కదా, కాబట్టి నువ్వు ఆ రూపం అయితే అవుతావేమో, కానీ ఆ రూపానికి వెనుకున్నటువంటి తత్వం ఆ పరమాత్మ ఎట్లా అవుతావు? కాబట్టి సగుణోపాసన వల్ల నీకు ఆ నిర్గుణ పరమాత్మతో ఐక్యత కలగదు అని అనుకుంటారేమో. అదేం కాదు, మీరు సగుణోపాసన చేస్తున్నా, మీరు ఒక ఆకారాన్ని చూస్తున్నా, చూడటం వరకే మీరు ఆకారం, కానీ నీ బుద్ధి నీ ఆలోచన ఎక్కడ సాగాలంటే ఆ ఆకారానికి వెనక ఉన్నటువంటి నిరాకార పరమాత్మ తత్వం మీదనే నీ ఆలోచన సాగాలి. ఆ ఆలోచన ఎప్పుడైతే అలా సాగిపోయిందో ఈ సగుణోపాసనలో నిర్గుణోపాసనగా మారిపోతుంది. అప్పుడు నిరాకార నిర్గుణ పరమాత్మతో ఐక్యత సాధించడం జరుగుతుంది. ఆ శివుడు నేను అని అనుకోవు. ఆ శివస్వరూపం, ఆ శివతత్వం ఏదైతే ఉందో ఆ పరమాత్మ నేను అనుకుంటావు. శివుడు సర్వవ్యాపకుడు అనుకోవు, ఆయన కైలాసంలో ఉన్నాడు అనుకుంటావు. విష్ణు అయితే వైకుంఠంలో ఉన్నాడు అనుకుంటావు. బ్రహ్మదేవుడైతే సత్యలోకంలో ఉన్నాడు అనుకుంటావు. నువ్వైతే ఈ భూలోకంలో ఉన్నావు అనుకుంటావు. నీది, ఆ శివుడిది, ఆ విష్ణువుది, ఆ బ్రహ్మది అంతా ఒకటిదే. ఎందుకని అనంటే అంత కూడా ఈ పై పై నామరూపాలను కనుక తీసేస్తే మిగిలినటువంటిది ఏ నిరాకార నిర్గుణ తత్వం ఉందో అది అంతటా ఉన్నది. కానీ ఏ కైలాసంలోనో వైకుంఠంలోనో భూలోకంలోనో పితృలోకంలోనో స్వర్గలోకంలోనో ఉన్నది కాదు, అంత కూడా ఒక్కటే. కాబట్టి అంత ఒక్కటే అయినటువంటి ఆ పరమాత్మని నేను అనేటువంటి ఆ అనుభూతి మనకి ఈ సగుణోపాసన వల్ల కూడా కలుగుతుంది అని తెలియజేయటం కోసమే ఇదిగో ఈవును చూసేటువంటి ఈ విగ్రహాలు, ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో ఎంత కూడా పరమాత్మే. పరమాత్మకి ప్రతీకలుగా ఉన్నాయి, ప్రతిమలన్నీ కూడా పరమాత్మ యొక్క ప్రతీకలు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనకి గట్టి చేయటం కోసమని చెప్పి ఇక్కడ ఈ మంత్రాన్ని మనకి ఇవ్వటం జరిగింది. భగవద్గీతలో 12వ అధ్యాయంలో కూడా అర్జునుడు ఇదే సందేహాన్ని వ్యక్తం చేశాడు. అయ్యా సగుణోపాసన గొప్పదా, నిర్గుణోపాసన గొప్పదా అని మొట్టమొదటి మంత్రం మొట్టమొదటి శ్లోకంలోనే అడిగాడు. దానికి భగవాన్ అక్కడ సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడు? సగుణోపాసనైనా ఓ అర్జున, నిర్గుణోపాసనైనా మన యొక్క స్థితిని బట్టి మనం ఎంచుకోవాలి అంతే తప్ప వాటి మధ్య మాత్రం భేదమేమి లేదు. నీ దృష్టిలో సగుణోపాసన నిర్గుణోపాసన అనే తేడాలు ఉన్నాయి, కానీ పరమాత్మ దృష్టిలో ఏమీ లేదు. పరమాత్మ ఏమనుకుంటున్నాడంటే నా గురించి తెలుసుకుంటున్నాడా, నా గురించి మాట్లాడుతున్నాడా, నా సంగతే పట్టించుకున్నాడా, నాతో ఐక్యం కావాలనుకున్నాడా లేదా అనేటువంటి విషయం చూస్తాడే. కానీ ఈయన నా యొక్క ప్రతిమను పట్టుకున్నాడా లేకపోతే నన్నే పట్టుకున్నాడా అని ఆయనకేం సంబంధం లేదు. ఎందుకని అంటే ఆయన అన్ని రూపాల్లో ఉండేటువంటి వాడు కూడా ఆయనే కనుక. కాబట్టి ఈ రూపాలు కానీ విగ్రహాలు కానీ నిర్గుణ బ్రహ్మానికి, నిరాకార పరమాత్మకి ప్రతీకలు మాత్రమే. ఏ రూపాన్ని ఆరాధించినా మన యొక్క బుద్ధి ఆ రూపానికి ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ తత్వంపై నిలిస్తే చాలు. నువ్వు సగుణోపాసన చేసినా సరే నువ్వు మాత్రం ఆ రూపానికి నామానికి వెనక ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ తత్వం మీద నీ యొక్క దృష్టిని నిలిపితే చాలు. అక్కడ నేను చూస్తున్నటువంటి రూపం అది యథార్థం కాదు, ఈ రూపం ఆ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మే అనేటువంటి బుద్ధి మనకు ఉంటే చాలు, ఆ భావన మనకు ఉంటే చాలు. అప్పుడు ఆ నిరాకార పరమాత్మ ఎవరు, మరి నేనెవరిని అనే ఆలోచన వచ్చినప్పుడు నేను కూడా నిరాకార పరమాత్మనే అయినప్పుడు నాకు ఆ పరమాత్మకి ఇంకా తేడా ఉంది, నేనే పరమాత్మని, అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవం కలుగుతుంది. అందుకే ఇక్కడ ఉమాపతి పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుని గురించి మనకి 7వ మంత్రంలో చెప్పడం జరిగింది. అక్కడ 7వ మంత్రంలో పరమేశ్వరుని గురించి చెప్పినా అతడే బ్రహ్మ, అతడే విష్ణువు, అతడే శివుడు, అతడే ఇంద్రుడు, అతడే అగ్ని, అతడే కాలం, అతడే చంద్రుడు, అతడే ప్రాణం, అతడే అక్షరుడు, అతడే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ, అతడే స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ అని ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి, ఒకే ఒక్క వ్యక్తి, ఒకరికి తండ్రి, ఒకరికి అన్న, ఒకరికి తమ్ముడు, ఒకరికి భర్త, ఒకరికి గురువు, ఒకరికి పై ఆఫీసర్, ఒకరికి కింది ఉద్యోగి, ఇంతమంది ఉన్నారా? ఉన్నది ఒక్కడే. వాడేదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఉద్యోగం చేస్తే వాడికి పై ఆఫీసర్ ఉన్నాడు, ఆ పై ఆఫీసర్కేమో వీడి కింద గుమస్తా, వీడి కింద కొంతమంది ఉన్నారు వాళ్ళకేమో వీడు పై ఆఫీసర్, కొడుక్కేమో వీడి తండ్రి, భార్యకేమో భర్త, తండ్రికేమో కొడుకు, కొడుక్కేమో తండ్రి, అన్నకేమో తమ్ముడు, తమ్ముడికేమో అన్న. ఉంటున్నారా ఉంటలేదా? ఇప్పుడు మనం అందరం అలా ఉన్నావా లేవా? ఎవరెవరైతే మనకి ఆ శారీరకమైనటువంటి సంబంధం కలిగి ఉన్నారో, ఆ సంబంధం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా మనం రకరకాలైనటువంటి పేరుతో పిలవబడతా ఉన్నాం. నాన్న అంటాడు ఒకడు, అన్న అంటాడు ఒకడు, తమ్ముడు అంటాడు ఒకడు, ఏమండి అంటది భార్య. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కడిని గురించే. అదే ప్రకారంగా ఇక్కడ పరమాత్మ కూడా ఎవరెవరు ఏ దృష్టితో చూస్తారో, ఎవరెవరికి ఏదైతే ఇష్టంగా ఉంటుందో, ఎవరెవరి మనస్సు ఏ రకంగా ఉంటుందో, అదిగో ఆ రకమైనటువంటి భావనతో వాళ్ళు భగవంతుడిని పిలుచుకోవచ్చు, తప్పులేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామిని అంటాడు, ఒక ఆయన ఆంజనేయుడు అని అంటాడు, ఒక ఆయన శ్రీరాముడు అంటాడు, ఒక ఆయన శ్రీకృష్ణుడు అంటాడు. నువ్వు ఏ పేరుతోటను పిలుచుకో, నన్నే పిలుస్తుంది అనే విషయం భగవంతుడికి తెలుసు. మనం మాత్రం మర్చిపోతా ఉన్నాం. మనం మర్చిపోకుండా ఆ విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుంటే చాలు. ఎవరు ఏ పేరుతో పిలిచినా, ఏ రకంగా ఆరాధించినా భగవంతుడు మాత్రం ఒక్కడే. కాబట్టి ఆ ఉమాపతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు అక్షరుడైనటువంటి పరమాత్మే అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఈ మంత్రంలో. ఆయన్ని కనుక ధ్యానిస్తే చేరుకునేటువంటిది ఎక్కడికి చేరుకుంటామని ధ్యానిస్తే, భూతయోని, సమస్తమైనటువంటి భూతాలకి పుట్టుక స్థానమైనటువంటి, సమస్తానికి ఈ సర్వసాక్షి అయినటువంటి ఆ పరమాత్మనే చేరుకుంటున్నారు. కాబట్టి ఆ పరమాత్మే ఇక్కడ ఒక పేరుతోటి, ఒక రూపంతో, ఒక గుణంతో పిలువబడ్డాడు. నిజంగా బ్రహ్మ అంటే ఏమిటి? పెద్దది అని అర్థం. విష్ణు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. శివ అంటే మంగళస్వరూపుడు అని అర్థం. మరి గుణాలన్నీ ఎవరి? ఈ గుణాలన్నీ పరమాత్మయ్యే. నువ్వు పరమాత్మ యొక్క ఒక గుణాన్ని చూస్తున్నావు, శివుడు అన్నావు. ఒక గుణాన్ని చూసినటువంటి వాడు విష్ణు అన్నాడు, ఒక గుణాన్ని చూసినటువంటి వాడు బ్రహ్మ అన్నాడు. ఆయనకి చాలా ఉన్నాయి, కొన్ని వేలు ఉన్నాయి. నువ్వే దృష్టితో చూస్తావో, నీ దృష్టితో ఆయన కనపడతా ఉన్నాడు. అలాగనే ఇంద్రుడు, ఇంద్రుడు అంటే ఎవరు? ప్రభు. చంద్రుడు అంటే ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వాడు. కాలం అంటే అనంతమైనటువంటిది. ప్రాణం అంటే ఇంద్రియాలకు శక్తినిచ్చేటువంటిది. అగ్ని అంటే పవిత్రమైనటువంటిది. మరి ఈ లక్షణాలన్నీ ఎవరి? ఇవి కూడా పరమాత్మయే. ఎందుకంటే పరమాత్మ కంటే పవిత్రమైనటువంటిది ఏముంది కాబట్టి? పరమాత్మ ఏకం కదా, అద్వయం కదా, దానిలో ఇంకొక కల్తీ లేదు కదా, అది విరజం కదా, నిర్మలం కదా, కనుక పవిత్రమే. కాబట్టి అగ్ని అన్నారు అక్కడ. ఆ పరమాత్మనే అగ్ని అంది. కాలం అనంతమైనటువంటిది. కాలం ఎక్కడ మొదలైందో, ఎక్కడికి అంతమవుద్దో ఎవరికి తెలుసు? ఆద్యంతాలు లేనటువంటిది కాలం. కాబట్టి పరమాత్మ ఆద్యంతాలు లేనటువంటి వాడు. కనుక పరమాత్మని కాలము అని పిలవచ్చు, పిలుచుకో, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ కాలం అంటే పరమాత్మ అనేటువంటి ఆ భావన మాత్రం నీకు రావాలి. అలాగే చంద్రుడు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. భగవంతుడు కూడా మనకు అందరికీ ఆహ్లాదాన్ని కలిగించేవాడు. ఎందుకని అంటే పరమాత్మ ఆనంద స్వరూపుడు కాబట్టి. ఆ పరమాత్మకి ఇక్కడ కూర్చుంది, ఆయన ఆనంద స్వరూపుడిగా ఉన్నాడు. ఆ ఆనందాన్ని మనం అనుభవించాలా? మనం అనుభవించడం లేదంటే ఆ ఆనందానికి అడ్డుకట్ట వేసి మనం కావాల్సిన దుఃఖాలు తెచ్చుకుంటున్నాం. మన మనస్సుతోటి, బుద్ధితోటి, శరీరంతో, ఇంద్రియాలతోటి ఏం చేస్తున్నాం? అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలనుకుంటున్నాం. దానికోసం, దీనికోసం ప్రయత్నం చేస్తున్నాం. అందకపోతే ఏడుస్తూ ఉన్నాం, అందుకేనేమో ఆనందిస్తాం. కానీ వీటన్నిటిని పట్టించుకోకుండా ఇదిగో కేవలం ఆ పరమాత్మగానే కనుకుంటే నీకు ఆనందమే కదా, అది ఆహ్లాదమే కదా. కాబట్టి ఇలా ఈ గుణాలన్నీ కూడా ఏమిటి, ఈ లక్షణాలన్నీ కూడా ఏమిటంటే ఆ పరమాత్మకు సంబంధించినవి. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ప్రతీకలే. కనుక చంద్రుడు అని అంటే ఆయన ఎవడో లేండి అనుకోబాకండి. చంద్రుడు మనకు ఆహ్లాదం కలిగిస్తున్నాడు. అగ్ని అని అంటే పవిత్రమైనటువంటిది, పవిత్రమైనది పరమాత్మే. కనుక ఈ లోకంలో పరమాత్మ తప్ప మరి రెండవది ఏమీ లేదు. నీకు వేరువేరుగా కనిపిస్తున్నా, నీ అజ్ఞానం వల్ల కనిపిస్తూ ఉంది, కానీ అసలు ఉన్నదంతా కూడా పరమాత్మే. ఈ భావం నీకుంటే చాలు, ఈ భావంతో నువ్వు ధ్యానిస్తే చాలు. ఇక ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటి ఉంది కదా, ఇది ఉమా, ఇదే పార్వతీదేవి. పార్వతీదేవి అంటే ఎవరిని చెప్పుకున్నానన్నా? ప్రకృతి అనుకున్నాం. ప్రకృతి అంటే ఏమిటి? ఇదే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు మన ప్రకృతి. ఈ ప్రకృతి, ఈ ప్రకృతిని ఎవరు పరవశింపు చేస్తున్నాడు, ఎవరు దీన్ని కదిలిస్తున్నాడు? ఆ వెనక ఉన్నటువంటి పరమేశ్వరుడు, ఆత్మ. కాబట్టి ఈ ఉమని, ఈ ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి ఉమని కదిలిస్తున్నటువంటి వాడు వెనకున్నటువంటి పరమాత్మ. కాబట్టి అదిగో ఆ ఉమా మహేశ్వరుడు, ఆ ఉమాపతి ఎవరయ్యారంటే పరమాత్మే, పరమాత్మే ఆ ఉమాపతి. అంతేకాదు జ్ఞాననేత్రం కనుక తెరుచుకుంటే త్రినేత్రుడు అయ్యేది ఆ పరమాత్మే. పరమాత్మ జ్ఞాననేత్రం కనుక తెరుచుకోకపోతే జీవుడుగా ఉంటాడు, జ్ఞాననేత్రం తెరుచుకుంటే పరమాత్మ అవుతాడు. నీలకంఠుడు, నేను చెప్తున్నా నీలకంఠుడు అంటే మనలో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా పోతా ఉంటే, క్షయమైపోతా ఉంటే, మనలో అన్నీ అదృశ్యమైపోతే, మనలో ఏమి లేకుండా నాశనం అయిపోతే అప్పుడు ఎవరవుతారు? పరమాత్మ అవుతాడు. కాబట్టి ఈ వాసనలన్నీ కూడా ఇక్కడ వచ్చి నీలకంఠం, నీలకంఠం కనుక పరమాత్మే. విషయ వాసనలు అనేటువంటి విషయాన్ని కక్కించి కంఠంలో కనుక నిలిపితే నీలకంఠుడు అవుతాడు, ఆయనే పరమాత్మ. అంతేకాదు అక్షరుడు, ఇక్కడ పరమాత్మ కొన్ని లక్షణాలు చెప్పారు. స్వక్షర పరమస్వరాట్ అనేటువంటి ఒకే మాట చెప్పారు. మిగిలినన్ని వాడనేమో నానా విధాలైనటువంటి రూపాలు చెప్పారు. ఇక్కడేమో రూపం లేకుండా నిరాకారమైనటువంటి తత్వాన్ని చెప్తున్నారు. అంటే శివుడు, విష్ణువు, బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, కాలం, అగ్ని ఇవన్నీ కూడా రూపాలు, అంటే సగుణం, సాకారం అవి చెప్పారు. ఇప్పుడేమో నిరాకారాన్ని గురించి కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? సహా అక్షర పరమ స్వరాట్, స్వక్షర పరమ స్వరాట్, సహా అతడు, అతడు ఎవరయ్యా అంటే అక్షరుడు అంటే నాశనం లేనటువంటి వాడు, పరమ సర్వవ్యాపకుడైనటువంటి వాడు, స్వరాట్ స్వయంగా ప్రకాశించేటువంటి వాడు అని చెప్తున్నారు. ఆ పరమాత్మ అక్షరుడు మనం కాదంటామా? అక్షరుడు అంటే నాశనం లేనటువంటి, క్షరం అంటే నాశనం, అక్షరం అంటే నాశనం లేనటువంటిది. ప్రపంచం అంతా కూడా నశించిపోయేది, ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా నశించిపోయేది, ఏ ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండేది కాదు. ప్రపంచము శాశ్వతంగా ఉండేది కాదు. ఇవన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి, కొన్నాటికి నశించిపోతాయి, కనుక ఇవన్నీ క్షరం. కానీ వీటన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ అది ఎప్పటికీ నశించేది కాదు, అది శాశ్వతమైనటువంటిది, నాశనం లేనటువంటిది, మార్పులు లేనటువంటిది, అది అక్షరం. ఈ దేహమనోబుద్ధులు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. ఈ దేహం ఒకప్పుడు ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఒకప్పుడు ఉండదు. ఈ మనస్సు ఒక క్షణంలో ఉన్నట్టుగా ఒక క్షణంలో ఉండదు. ఈ బుద్ధి ఒకప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు ఉండదు. కాబట్టి ఇవన్నీ మార్పులు చెందుతూ ఉండి, కానీ ఈ శరీరాన్ని ఆడిస్తూ, ఈ మనస్సుని కదిలిస్తూ, ఈ ఇంద్రియాలకి శక్తినిస్తూ, ఈ బుద్ధిని కదిలిస్తూ ఉండేటువంటి ఆ చైతన్యం ఉండే ఆత్మ చైతన్యం, మరి అదో, దానికి ఏమైనా మార్పులు ఉన్నాయా? దానికి ఏ మార్పులు లేవు, ఎప్పుడు ఒక్కటిగా నశించకుండా ఉండేటువంటిది. అందుకే దాన్ని అక్షరం అన్నారు. ఇక రెండవది పరమం. పరమం అంటే సర్వవ్యాపకం అని అర్థం. ఈ పంచకోశాలకు వెనక ఆధారంగా ఉంది పరమాత్మ. ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేటువంటి ఐదు కోశాలు ఉన్నాయి మనకి. ఐదు కోశాలు. కోశం అంటే వర, కత్తి పెట్టడానికి వర ఉంటుంది కదా. ఇప్పుడు ఆత్మను పెట్టడానికి ఐదు వరలు ఉన్నాయి, ఒక వర తర్వాత ఒక వర, ఒక వర తర్వాత ఒక వర. ఈ ఐదు కోశాలు కూడా, ఐదు కోశాలలోనూ ఆ పరమాత్మ వీటికి వెనక ఉండి ఈ కోశాలన్నింటినీ కూడా కదిలిస్తూ ఉన్నాడు, ఈ కోశాలను శక్తివంతం చేస్తున్నాడు, వీటికి కావాల్సినటువంటి చైతన్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క కోశం లోపలికి వెళ్లే కొద్దీ సూక్ష్మమైపోతుంటుంది. ముందున్నటువంటిది ఏంటి? స్థూలమైంది అన్నమయ కోశం. అన్నమయ కోశం అంటే బాగా కంటికి కనపడతా ఉంటుంది ముద్దల. మరి లోపల ఉన్నటువంటి ప్రాణమయ కోశమో కంటికి కనపడదు, కొంచెం సూక్ష్మమైంది, కానీ కాస్త ఊహించవచ్చు. ఇంకా అక్కడి నుంచి లోపలికి పోయే కొద్దీ సూక్ష్మమైపోయింది. మరి వీటన్నిటికీ వేరుగా ఉండి, వీటన్నిటికీ లోపలగా ఉన్నటువంటి ఆ చైతన్యం ఉండే ఆత్మ చైతన్యం, మరి అది ఎలా ఉందండి? అది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది కనుక దాన్ని పరం అన్నారు. అంటే సూక్ష్మాతి సూక్ష్మం కనుక సర్వవ్యాపకం కనుక దాన్ని పరమం. ఇక మూడోది స్వరాట్ అన్నారు. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి వస్తువులో కూడా అంతరాత్మగా ఉండి అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో అదే ఆత్మ. ఆ ఆత్మ యొక్క ప్రకాశం వల్లనే ఈ జీవుళ్ళందరూ, ఈ ప్రాణికోటి అంతా కూడా హాయిగా వాటి పనులన్నీ అవి చేసుకుంటా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా పనిచేయిస్తున్నటువంటి వాడు, అంతరాత్మగా ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మే. కనుక ఆ పరమాత్మ ఒక దివ్యమైనటువంటి ప్రకాశం. ఎందుకని దివ్యం అన్నారంటే, దివ్యం అంటే దైవ సంబంధమైనటువంటిదని. ఎందుకనంటే అది స్వయం ప్రకాశం గనక. మిగిలిన ప్రకాశాలన్నీ ఏదో ఒక ప్రకాశం ఉంటేనే. మనం ప్రతిరోజు కూడా ఇక్కడ ఉపన్యాసం చెప్పుకునేటప్పుడల్లా ఇక్కడ కరెంట్ లైట్లు ఉండాలి. లైట్ కనుక లేకపోతే ఏమవుతుంది, చీకటి అవుతుంది. అంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రకాశం అంతా దానివల్ల వచ్చింది. మరి పగటి పూటలో లైట్ కావాలన్నా అక్కర్లా. కాబట్టి ఆ ప్రకాశం స్వయం ప్రకాశం కాదు, అది స్వయం ప్రకాశం కాదు, అదేమో సూర్యుడి వల్ల వచ్చింది. ఆ సూర్యుడు కనుక లేకపోతే, ఆ సూర్యుడికి కనుక మేఘాలు అడ్డం వస్తే మళ్ళీ చీకటి కాదు. కనుక ఇక్కడ మనకి అన్నీ కూడా ఒకదాని మీద ఆధారపడేటువంటి ప్రకాశాలే. మరి చంద్రుడు ఉన్నాడు, ఆయన వెలుగుతున్నాడు కదా, అందులో పౌర్ణమి నాడు బ్రహ్మాండంగా వెలుగుతాడు కదా. మరైతే ఆయన స్వయం ప్రకాశమా? కాదు, ఆయన సూర్యుడి మీద ఆధారపడ్డాడు. సూర్యుడి మీద చంద్రుడు ఆధారపడ్డాడు, చంద్రుడి మీద మనం ఆధారపడుతున్నాం. అంటే మొత్తం మీద ఏమిటనంటే ఇవన్నీ కూడా పరప్రకాశాలు. అంటే ఒక ప్రకాశం మీద ఆధారపడి ఉంది, కానీ పరమాత్మ ఆయన స్వయం ప్రకాశమైనటువంటి వాడు. ఆయన మీద ఎవరైనా ఆధారపడాల్సిందే కానీ ఆయన ఎవరి మీద కూడా ఆధారపడాల్సినటువంటి పని లేదు. అందుకే ముండకోపనిషత్తులో ఒక మంత్రం ఉంది, మనం దీపారాధన చేసేటప్పుడు, నీరాజనం ఇచ్చేటప్పుడు, అంటే భగవంతుడికి నీరాజనం ఇచ్చేటప్పుడు దేవాలయాల్లో గర్భగుడిలో కటిక చీకటి ఉంటుంది. ఆ చీకటి గర్భగుడుల్లో ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే ఈ కాలంలో కొన్ని కొన్ని చోట్ల లైట్లే చేస్తున్నారు, కానీ అట్లా వేయకూడదు. లెక్క ప్రకారం ఆ చీకటే ఉండాలి. ఆ పరమాత్మని అంటే ఆ దేవుణ్ణి చూపించడానికి అక్కడ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ఆ నీరాజను వెలిగించి చూపిస్తాడు, అన్ని అవయవాలన్నీ కూడా చూపిస్తాడు. కానీ ముండకోపనిషత్తులో మంత్రం ఉంది, అయ్యా ఈ మొత్తాన్ని వెలిగించి చూపించేటువంటి నిన్ను ఇదిగో దీంతో నేను వెలిగించి చూపిస్తానా, నేను ఎంతటి వాడిని, ఇది ఎంతటిది, ఇది దేనికి పనికి వస్తుంది, అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి వాడిది నువ్వు కదా అని అక్కడ మనం ఆ ఆలోచన చేయాల. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాడు పరమాత్మ అనేటువంటి భావన వస్తుంది. అలాగనే కాకపోతే చీకట్లో పడేస్తే పడున్నటువంటి ఒక బండరాయి, ఏదో బాగా అందంగా చెక్కినటువంటి బండరాయి, ఈయన కాస్త నీరాజుని ఇచ్చి చూపిస్తే మనకు హాయిగా కనపడుతున్నాడు అనుకున్నాం అనుకో, అప్పుడు ఆయన ఏమవుతాడు, మనం దండం పెడితే పెట్టచ్చు కాక, కానీ ఆయన ఏమి శక్తిహీనది అయిపోతాడు మన దృష్టిలో. మన దృష్టిలో అంటే నిజంగా మన దృష్టిలో కాదు, మన యొక్క భావన, అంటే మనం చెయ్యకుండా ఉన్నటువంటి భావనలో ఆయన అయిపోతాడు. కానీ ఆయన పరమాత్మ, ఆయన స్వయం ప్రకాశమైనటువంటి వాడు. ఆ స్వయం ప్రకాశమైనటువంటి వాడిని చూపించడానికి ఈ ఈ కర్పూర బిల్ ఒక్కటి సరిపోతుందా? అసలు ఏది సరిపోతుంది ఈ ప్రపంచంలో? ఏది కూడా సరిపోదు. కనుక అటువంటి వాడు పరమాత్మ అని ఆ పరమాత్మ భావన అక్కడ చేయాలి. ఆ గుళ్ళో పోయి మనం ఆ దేవుణ్ణి దర్శించేటువంటి సమయంలో, అలా ఆ బ్రాహ్మణుడు చూపించేటువంటి సమయం. అందుకనే పరమాత్మను ఏమన్నా స్వరాట్ అన్నారు, స్వక్షర పరమ స్వరాట్. పరమాత్మ ఈ సమస్తమైనటువంటి నామ రూపాత్మకమైనటువంటి జగత్తు ద్వారా వ్యక్తమైనప్పుడు, ఎందుకంటే ఈ పరమాత్మే ఈ సమస్తమైనటువంటి జగత్తుగా వ్యక్తమవుతా ఉన్నాడు, అలా వ్యక్తమవుతా ఉన్నప్పుడు ఈయన విరాట్ అంటారు. ఈ సమస్తమైనటువంటి జగత్తుగా పరమాత్మ వ్యక్తం అన్నప్పుడు ఆయన విరాట్ అంటారు. ఇక ప్రతి ప్రాణిలోనూ, ప్రతి వ్యక్తిలోనూ ఆయన ఉన్నాడు కదా. అలా వ్యక్తం అవుతున్నప్పుడేమో, అంటే ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటి ద్వారా వ్యక్తమైనప్పుడేమో స్వరాట్ అంటారు, అప్పుడేమో విరాట్ అంటారు, ఇప్పుడేమో స్వరాట్ అంటారు. అంటే జగత్తును వెలిగించి చూపిస్తా ఉన్నప్పుడు, జగత్తుగా చూపిస్తా ఉన్నప్పుడేమో ఆయన విరాట్, విరాట్ పురుషుడు. మరి ఇక్కడ ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని వెలిగించి ఈ దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా వ్యక్తం అందుకున్నప్పుడేమో స్వరాట్ అని అంటారు. కాబట్టి దీనిని ప్రకాశింపజేసేటువంటి మరొక చైతన్యం లేదు. దేన్నైనా వెలిగించడానికి ఒక దీపం కావాలి, కానీ దీపాన్ని చూడటానికి మరొక దీపం అక్కర్లా. అదే ప్రకారంగా ఇలా స్వయంగా వెలిగేటువంటి పరమాత్మని చూడటానికి మరొక దీపం అక్కర్లా. ఎందుకంటే అది స్వయం ప్రకాశం కనుక, స్వరాట్ కనుక. ఈ మంత్రం సగుణ నిర్గుణ ధ్యానాల మధ్య ఉండే ఊగిసలాటని త్రోసిపుచ్చి కాస్త ఊగిసలాట ఏమిటంటే, ఏమండి నిర్గుణ ధ్యానం చేయలేకపోతున్నాను, సగుణ ధ్యానం ఏమో చాలా తక్కువది అంటున్నారు కదా, తక్కువ చేయటం నాకు ఇష్టం లేదు, ఎక్కువదేమో నేను చేయలేకపోతున్నాను, అందుకని నేను మానుకొని ఇంటికాడ కూర్చుంటున్నానండి. ఆహా అది వద్దు, అది మంచిది అంటున్నారు కదండి నేను ఇది చేస్తున్నానండి, అది మంచిది అంటున్నారు కదా నేను ఇది చేస్తున్నానండి. ఆహా ఈ దిగులు కూడా నువ్వు పడద్దు. కనుక ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ఊగిసలాటను త్రోసిపుచ్చి ఈ మంత్రం మనకు స్థిరమైనటువంటి భావాన్ని కలిగిస్తుంది, స్థిర సంకల్పం కలిగిస్తుంది, మనల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేస్తుంది. పర్వాలేదు నువ్వు నిర్గుణ ధ్యానం చేయగలుగుతావా, చెయ్యి. చేయలేవా, వేదుగులు పడక్కర్లేదు, సగుణ ధ్యానం చేయి, ఇదిగో ఇలా చేయి. ఇలాగనే చేస్తే అది నిర్గుణ ధ్యానం కింద లెక్కే. నీవు ఏ రూపాన్ని ఏ గుణాన్ని చూస్తున్నా, దేన్ని భావిస్తున్నా, నీ బుద్ధి మాత్రం ఆ రూపాలకి ఆ గుణాలకి వెనక ఆధారంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం మీద నిలపాలి. అప్పుడే అది పరమాత్మ ఉపాసన అవుతుంది, అప్పుడే అది నిర్గుణోపాసన అవుతుంది, అప్పుడే నిర్గుణోపాసన ద్వారా పొందేటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని పొందుతావు, అంటే ఆత్మానుభూతిని పొందుతావు అని స్పష్టం చేస్తున్నది ఇక్కడ ఈ శ్లోకం. మరి ఇలా ఈ పరమాత్మను కనుక తెలుసుకుంటే, ఈ విధమైనటువంటి ధ్యానం ద్వారా, ఈ విధమైనటువంటి సగుణ లేదా నిర్గుణ ధ్యానం వల్ల ఆ పరమాత్మ యొక్క అనుభూతిని పొందాలి అని అన్నారు. మరి ఆ పరమాత్మను కనుక తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం? తర్వాత మంత్రం చెప్తా ఉంది.